మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఉదయకాల సమయంలో కొద్ది సమయం నీ వాక్యమును ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. అందులో నీ సత్యములను మేము గ్రహించినట్లు మాకు కృప చూపించమని ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ప్రస్తుతానికి అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయమును ధ్యానం చేస్తూ ఉన్నాం. 12వ అధ్యాయంలో గత వారం నేను కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేశాను. అది ప్రత్యేకముగా కృపావరములను గురించి, కృపావరములు లేక ఆత్మవరములు. సో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వానికి తన చిత్తము చొప్పున పంచి ఇస్తున్నాడు అనేటువంటి విషయాల్ని మనం ధ్యానం చేసుకున్నాం. 12వ అధ్యాయం 1వచనంలో అంటాడు పౌలు, సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. యు మస్ట్ నో, మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడి మారు మనసు పొందుతున్నామో అప్పుడు పరిశుద్ధాత్ముడు మన మీదకు వస్తున్నాడు. దానినే మనం పరిశుద్ధాత్మ బాప్తీసం అంటున్నాం. అయితే ఈ పరిశుద్ధాత్ముడు మన మీదకు వచ్చినప్పుడు ఆయన మనకి కొన్ని కృపావరములను లేక ఆత్మవరములను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అవి నానా విధములుగా ఉన్నాయి. ఆ కృపావరాలు అనేటువంటివి నానా విధములుగా ఉన్నాయి. ఉదాహరణకి ఈ కొరింథీ సంఘానికి రాసిన పత్రిక మొదటి పత్రిక 12వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదివితే అక్కడ మనకి దాదాపు ఒక 9 కృపావరముల లిస్ట్ ని పౌలు ఇవ్వడం జరిగింది. 1, బుద్ధివాక్యము. 2, జ్ఞానవాక్యము. 3, విశ్వాసము. 4, స్వస్థపరచు వరమును. 5, అద్భుత కార్యములు చేయు శక్తియు. 6, ప్రవచన వరమును. 7, ఆత్మల వివేచనయు. 8, నానావిధ భాషలు మాట్లాడుటయు. 9, ఆ భాషలకు అర్థము చెప్పు శక్తియు. ఇవన్నీ కూడా కృపావరములు సంఘమునకు, లేకపోతే విశ్వాసికి ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుడిలారా, అయితే పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 12వ అధ్యాయములో మరికొన్నిటిని లిస్ట్ లో యాడ్ చేయడం జరిగింది. ఉదాహరణకి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3 నుంచి 8 వచనాల వరకు చదివితే అక్కడ ప్రవచన వరమును, పరిచర్య వరమును, బోధించడము, హెచ్చరించడము, పంచిపెట్టుట, పై విచారణ చేయడం, కరుణించడం, ఈవెన్ సంఘంలో ఒక పెద్దగా ఉండి బలను పంచిపెట్టడం కూడా, సంఘంలో ఒక పెద్దగా ఉండి పై విచారణ చేయడం, అది కూడా కృపావరములలో పరిశుద్ధాత్మ వరములలో ఒక భాగం. ఈ కృపావరములు లేక ఆత్మవరములను గురించి ప్రత్యేకముగా కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలోను, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3 నుంచి 8 వచనాలలోను, అదే రీతిగా ఎఫెసి సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలోను పౌలు వివరించినట్లుగా మనం చూస్తున్నాం. ఉదాహరణకి ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే అక్కడ కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని
కాపర్లను గాను కొందరిని ఉపదేశకులను గాను ఆయన నియమించుకున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కృపావరములన్నీ ఎవరి చేత ఇవ్వబడ్డాయి అంటే, మరలా మనము కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 12:7 చదివితే అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. 7వచనంలో ఏమనుంది, ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించుచున్నాడు. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్. సో ఈ గిఫ్ట్స్ అనేటువంటివి ఎవరి చేత ఇవ్వబడుతున్నాయి అంటే పరిశుద్ధాత్మ చేత ఇవ్వబడుతున్నాయి. ఎలా ఇవ్వబడుతున్నాయి అంటే తన చిత్తము చొప్పున, నీ ఇష్టం కాదు నా ఇష్టం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తము చొప్పున ఎవరెవరికి, ప్రతివానికి అంటే సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి. ఇంకా చెప్పాలంటే, స్పష్టంగా చెప్పాలంటే, పశ్చాత్తాపపడి మారు మనసు పొంది బాప్తీస్మము పొందుకొని ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్తీస్మము చేత నింపబడ్డారో అట్టి వారికి. వాస్తవానికి అక్కడ ప్రతివానికి అని ఎందుకు రాయబడిందంటే, ఆదిమ సంఘంలో ప్రతి వాడు కూడా తన పాపము నిమిత్తం పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తీసం పొందుకొని పరిశుద్ధాత్మ బాప్తీసం చేత నింపబడినటువంటి వాళ్ళు. బట్ ఈరోజు ఆ పదాన్ని ఎందుకు అప్లై చేయలేకపోతున్నాం అంటే, ఈరోజు సంఘములో పుట్టుకతో క్రైస్తవులైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళమ్మా నాన్న క్రిస్టియన్ కాబట్టి వీళ్ళు క్రిస్టియన్, చిన్న చర్చికి రావడం అలవాటు అయిపోయింది, అలా వచ్చేసారు. కానీ గుర్తుంచుకోండి, నేను మరలా చెప్తున్నాను, దేర్ ఈస్ నో బై బర్త్ క్రిస్టియన్ అకార్డింగ్ టు ద బైబిల్. వాక్యానుసారముగా బిబ్లికల్ గా పుట్టుక క్రైస్తవుడు అనేటువంటి వాడు ఉండడు. అలా ఉన్నప్పటికీ, అలా తను తాను చెప్పుకున్నప్పటికీ వాడు అంగీకరించబడడు. దెర్ ఈస్ నో బై బర్త్ క్రిస్టియన్ ఇన్ ద బైబిల్, బట్ దెర్ ఈస్ ఓన్లీ బోర్న్ అగైన్ క్రిస్టియన్. పుట్టుకతో క్రైస్తవుడుగా లిఖించబడడు, కానీ తిరిగి జన్మించిన అనుభవం కలిగిన క్రైస్తవుడు మాత్రమే క్రైస్తవుడుగా లిఖించబడతాడు. బహుశా ఈరోజు నేను నువ్వు ప్రశ్నించుకో, నువ్వు పుట్టుకతో క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావా? మీ తాత ముత్తాతల దగ్గర నుంచి క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావా? నో యూస్, ప్రయోజనం లేదు. నీవు తిరిగి జన్మించిన క్రైస్తవుడుగా ఉన్నప్పుడే నువ్వు క్రీస్తు శరీరం అనేటువంటి సంఘములో నీ పేరు లిఖించబడుతుంది, లేకపోతే లిఖించబడదు. కాబట్టి అందరికీ అన్నప్పుడు సంఘంలో ఉన్న ప్రతి నామకార్థ క్రైస్తవునికని కాదు, పండగ క్రైస్తవులకని కాదు, పుట్టుకతో క్రైస్తవులని కాదు. ఎందుకు పండగ క్రైస్తవులు అన్నానంటే, కొంతమంది ఎవరైనా అడిగితే మేము క్రైస్తవులం అని చెప్పుకుంటారు, కానీ ఆదివారం వాళ్ళు చర్చికి రారు, సహవాసానికి రారు, ప్రభు వల్ల పారిభాగస్తులకు కారు. మరి ఎప్పుడు కనపడతారంటే పండగలప్పుడు కనపడతారు, క్రిస్టమస్ కి, న్యూ ఇయర్ కో, లేకపోతే డిసెంబర్ 31 వాచ్ నైట్ సర్వీస్ కో, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కో, ఇలాంటి స్పెషల్ అకేషన్స్ ఏమన్నా ఉంటే ఆ అకేషన్స్ రోజు మాత్రమే కనబడతారు, మిగిలిన ఇంక ఎప్పుడు కనపడరు వీళ్ళు. ఓకేనా? సో ఇలాంటి వారందరికీ ఈ పరిశుద్ధాత్ముడు తన చిత్తము చొప్పున ఆత్మవరములను అనుగ్రహించడు. ఓకేనా? సో ప్రతివానికి, అంటే రక్షించబడిన ప్రతివానికి 11వచనం ప్రకారం ఏం చేస్తున్నాడు, ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు, డివైడ్ చేసి ఆయన ఇస్తా ఉన్నాడు. తన చిత్తము చొప్పున ఇస్తూ ఏం చేస్తున్నాడు, కార్యసిద్ధి కలుగ చేయించున్నాడు. ఓకేనా? అడ్మినిస్ట్రేషన్ చేస్తా ఉన్నాడు. ఎక్కడ? సంఘములో. ఎందుకు? సంఘక్షేమాభివృద్ధి కొరకు. అందరి ప్రయోజనం నిమిత్తము అంటే, అందరూ అనగా ఇక్కడ సంఘము, అందరి ప్రయోజనం నిమిత్తము అనగా ఇక్కడ సంఘం యొక్క క్షేమాభివృద్ధి అనేటువంటి విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఇప్పుడు నేను ఈ కృపావరాల అన్నిటి గురించి కూడా నేను లోనికి వెళ్ళడం లేదు, డీప్గా ఒక్కొక్క కృపావరం ఏంటి ఎందుకు అనేటువంటిది. ఓకేనా? సో ఇప్పుడు నేను మీకు మీ ముందుకు తీసుకొచ్చే విషయం ఏంటంటే, అసలు ఫర్ వాట్, ఈ కృపావరములను లేకపోతే ఆత్మవరములను ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో ఉన్న ప్రతి వానికి పంచి ఇస్తూ ఉన్నాడు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ప్రతి దాని వెనకాల ఒక కారణం అనేది ఉండాలి కదా. ఏ కారణం లేకుండా ఎవరు ఏది చెయ్యరు కదా. సో పరిశుద్ధాత్మ దేవుడు ఇన్ని కృపావరములను ఇన్ని ఆత్మవరములను సంఘములో ఉన్న ప్రతి వానికి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు పంచి ఇస్తున్నాడంటే దేర్ మస్ట్ బి ఏ స్పెసిఫిక్ రీజన్. దాని వెనకాల ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉండాలి. వాటిని ఒకసారి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రికలో పౌలు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. అదేంటంటే ఇందాక నేను మీకు ఆ విషయాన్ని చెప్పాను 7వ వచనంలో, అందరి ప్రయోజనము నిమిత్తం అంటే సంఘములో ఉన్న విశ్వాసులందరి ప్రయోజనము నిమిత్తము లేకపోతే సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము ఆయన ప్రతి వానికి పంచిస్తూ కార్యసిద్ధిని కలుగచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒకసారి మనము కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 24-25 వచనాలు కూడా ఒకసారి చదువుదాం. 24-25 వచనాలు, సుందరములైన మన అవయవములను ఎక్కువ సౌందర్యము అక్కరలేదు, అయితే శరీరములో వివాదములు లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించుకునేలాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చియున్నాడు. ఏమర్థమవుతుంది ఇక్కడ మనకి అంటే రెండు ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి, సంఘములో వివాదములు లేకుండునట్లుగా, ఓకేనా, వివాదములు లేకుండా. ఏంటి వివాదములు? నువ్వు గొప్ప లేకపోతే నేను గొప్ప, అధిక దశం భాగాలు ఇస్తున్నటువంటి నేను గొప్ప లేకపోతే అసలు నువ్వు డబ్బులు ఇస్తుండొచ్చేమో, నువ్వు అసలు ఎప్పుడు మందిరానికి రావు, ప్రతి మందిరంలో నేను, మందిరంలో ప్రతి దానికి ముందుండేది నేనే, సో కాబట్టి నేను గొప్ప. సంఘంలో సెక్రటరీగా ఉన్నాను నేనే, ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి నేనే గొప్ప, లేదు జనరల్ సెక్రటరీగా ఉన్నాను నేను గొప్ప, అసలు డీకన్స్ కాదు మీరు పక్కన పెట్టేసేయండి ముందు సంఘ కాపరిని, నేను గొప్ప. ఈ విధమైనటువంటి భేదాభిప్రాయములు సంఘములో కలగకుండా నిమిత్తము. అందుకోసమే ప్రభు ఈ కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రికలో ఒక వివరణ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఒక శరీరం ఉంది, ఈ శరీరంలో అనేక అవయవములు ఉన్నాయి, ఈ అవయవములన్నీ కూడా ఒకదానితో ఒకటి కనెక్షన్ కలిగి ఉన్నాయి, అయితే ఈ అవయవములన్నీ కూడా ఈ శరీరముతో అంటుకట్టుబడి ఉన్నాయి. ఇక్కడ ఏ అవయవము కూడా నేను గొప్ప అని చెప్పుకోవడానికి వీలు లేదు, నేనే గొప్ప అని చెప్పుకోవడానికి వీలు లేదు. ఉదాహరణకి కన్ను చేతిని బట్టి, చెయ్యి కాలును బట్టి, కాలు ఇంకొక అవయవమును బట్టి తానే గొప్ప అని గర్వించుకోవడానికి హెచ్చించుకోవడానికి అవకాశం లేదు. శరీరంలో అవయవములన్నీ ఒకదానికొకటి కలిసి పనిచేస్తా ఉన్నాయి. సో అదే రీతిగా అందరి ప్రయోజనము నిమిత్తము మీ అందరిలో ఎవరి గొప్ప అని వివాదములు లేకుండునట్లుగా, వివాదములు లేకుండునట్లుగా ప్రతి వానికి పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తము చొప్పున ఈ కృపావరములను పంచి ఇచ్చాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం 14వ వచనం నుంచి అంటే 12వ అధ్యాయం 14వ వచనం చదువుకుంటూ వస్తే ఇదిగో ఇదే ఉదాహరణను పౌలు జ్ఞాపకం చేశాడు. శరీరం ఒక్కటే, సంఘం ఒక్కటే, అవయములు శరీరం ఒక్కటే అవయములుగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. శరీరము అని అంటే అది ఒక్క అవయవం కాదు, అనేకమైనటువంటి అవయములు ఆ శరీరములో ఉన్నాయి. సో ఇక్కడ శరీరము ఏ విధముగా ఒక్కటై ఉన్నదో సంఘము కూడా అదే రీతిగా ఒక్కటై ఉన్నది. ఈ సంఘములో అనేకమైనటువంటి అవయములు ఉన్నాయి, ఈ అవయములన్నీ కలిస్తేనే అది శరీరం అయ్యింది. ఈ అవయములన్నింటినీ తొలగించేస్తే దాన్ని శరీరముగా మనం గుర్తించము. సో నేను చెయ్యి కాను గనక నేను శరీరంలో దాన్ని కాను అని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనక శరీరంలోని దానిని కానని చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. శరీరమంతయు కన్ను అయితే మరి వినుట ఎక్కడ? అంతటి వినుటి అయితే వాసన రుచి చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయములో ప్రతిదానిని తన చిత్తము చొప్పున శరీరములో నుంచెను. అన్నియు ఒక అవయమైతే శరీరం ఎక్కడ? అవయములు అనేకములైనను శరీరము ఒక్కటే. గనక కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదని చెప్పజాలదు, తలపాదములతో మీరు నాకు అక్కరలేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయములలో ఏవి మరి బలహీనముగా కనబడుచున్నవో అవి మరి ఆవశ్యములే. శరీరములో ఏ అవయములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయములు మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయములను ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత అంటాడు పౌలు, సుందరములైన 24:5 సుందరములైన మన అవయములు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు, అయితే శరీరములో వివాదము లేక అవయములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించుకునిలాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలగజేసి శరీరమందు అమర్చి ఉన్నాడు. కొరింథీ సంఘానికి రాసిన 12:7 వరకు మనకి ఏమర్థమవుతుంది? అందరి ప్రయోజనము నిమిత్తము, అంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు. అదే 12:24-25 వరకు వలన మనకేమర్థమవుతుంది? సంఘములో వివాదములు లేకుండునట్లుగా, సంఘములో ఒకదానికొకటి ఏకముగా పరామర్శించుకొని, అంటే సంఘంలో విశ్వాసులందరూ ఒకరికొకరు పరామర్శించుకునిలాగున, ఒకదానికొకటి శ్రమపడులాగున, అంటే ఒక శరీరం మరొక శరీరము కొరకు, ఒక అవయవం మరొక అవయవం కొరకు అవసరమైతే శ్రమపడులాగున, రిస్క్ తీసుకునిలాగున, ఒకదానికొకటి ఏకముగా సంతోషించులాగున, ఒకరికి కష్టం ఒకరికి సుఖం వస్తే, ఒకరికి సంతోషం వస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆనందించులాగున. సో స్పిరిచువల్ గిఫ్ట్స్, కృపావరములు ఇవ్వబడ్డాయంటే దాని వెనకల ఒక ఉద్దేశం ఉంది. ఈరోజు ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టేశాం. ఈరోజు ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి ఎవరికి వాళ్ళు నేనే గొప్ప అనుకుంటున్నారు. నాకు 9 కృపావరాలు ఉన్నాయి కాబట్టి నేనే గొప్ప, నాకు స్వస్థపరచు వారు కృపావరం ఉంది కాబట్టి నేనే గొప్ప, భాషలు మాట్లాడే కృపావరం నాకుంది కాబట్టి నేనే గొప్ప, ఐ భాషలకు అర్థం చెప్పే కృపావరం నాకుంది కాబట్టి నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప అన్నప్పుడు ఇండైరెక్ట్ గా మనం ఏం చెప్తున్నాం? నువ్వు నాకంటే తక్కువ అని చెప్తున్నాం. నువ్వు నాకంటే తక్కువ. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇలాంటి వివాదములు సంఘములో కలగకుండా నిమిత్తము. ఈ సంఘానికి పునాదేశం ఎవరో తెలుసా? మా తాత. ఈ సంఘానికి కట్టడానికి కావలసిన అవసరతలన్నింటినీ సమకూర్చింది ఎవరో తెలుసా? మా అవ్వ. మా కుటుంబాల మా పూర్వీకుల దగ్గర నుంచి ఈ సంఘం పునాది వేసింది. మేమే దీని మీద కట్టడం కట్టింది, మేమే ఓకేనా ఇందులో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ తీసిచ్చింది మేమే. సో కాబట్టి మేమే గొప్ప. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శరీరంలో ఏ అవయవము కూడా గొప్ప కాదు. అసలు కన్ను నేనే గొప్ప, నేను చూస్తేనే కదా నువ్వు నడవగలుగుతావు, ముందుకు అడుగేయగలుగుతావు, లేకపోతే నువ్వు గుంటలో పడతావు. సో నేను ఇంపార్టెంట్ అని చెప్పడానికి లేదు. ఎవరికి ఏ అవయమునకు దేవుడు ఏ పని అయితే అప్పగించాడో ఆ అవయము ఆ పని చేయాలి. సో ఆ రోజు మీ తాత మందిరం కట్టించాడు అని అంటే అది మీ తాత గొప్పతనం కాదు, అది ఆ రోజు దేవుడు తనకిచ్చినటువంటి ఒక కృపావరము. ఈ కట్టడంలో నువ్వు పాలిభాగస్తులు అవ్వు అని తనకు పని అప్పగించాడు. తనకు అప్పగించిన పని తాను చేశాడు, తను వెళ్ళిపోయాడు. దాన్ని బట్టి ఈరోజు నువ్వు డబ్బాలు కొట్టుకుంటే ఎట్ట? దాన్ని బట్టి ఈరోజు నువ్వు గొప్పలు చెప్పుకుంటే ఎట్ట? క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. బహుశా నువ్వు సంఘంలో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుండొచ్చు, అసలు ఆ మీటింగ్ జరగడానికి నువ్వే కారణమై ఉండొచ్చు. కానీ ఇక్కడ నీవు గొప్పవాడు అని చెప్పి అందరికంటే నేనే ఎక్కువ ఇచ్చాను, అసలు నేనే ఆ రోజు ఈ మందిరం పడిపోకుండా నిలబడడానికి నేనే సాయం చేశాను అని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ రోజు ఆ పని కంప్లీట్ అవడానికి దేవుడు నీకు కృపావరం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన కృపావరమును బట్టి నువ్వు ఆ పని చేయగలిగావు, అంతే. అక్కడ నీ గొప్పతనం ఏమీ లేదు. సో ఆల్వేస్ క్రెడిట్ గోస్ టు ద హోలీ స్పిరిట్. ఆ క్రెడిట్ ని మనము మన ప్రయోజనము నిమిత్తము, మన గొప్పతనము నిమిత్తము మనము దొంగిలించకూడదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకదానికొకటి ఏకముగా శ్రమపడులాగునా అంటే ఒరిస్సాలో సంఘం మీద పర్సిక్యూషన్స్ జరుగుతా ఉంటే నాకెందుకులే అని నువ్వు మౌనంగా కూర్చోకొనకూడదు. అందుకు దేవుడు అనేకమైనటువంటి కృపావరములను ఇచ్చి అందరినీ కూడా ఒక ఏకముగా చేసి ఉన్నాడు. ఉదాహరణకి కుడి చేతికి గాయమైంది అనుకోండి, ఎడం చేసి సెలబ్రేట్ చేసుకుంటుందా, వా దెబ్బ తగిలింది నాకు కాదులే కుడి చేతికని? లేదు. కంటికి దెబ్బ తగిలితే మిగిలిన అవయవాలన్నీ నాకెందుకు లేని మౌనంగా ఉంటాయా? ప్రతి అవయవము స్పందిస్తుంది, ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది. ఈరోజు నువ్వు చైనీయుడు అయినా, ఆఫ్రికా వాడవైనా, మణిపూర్ వాడివైనా, ఛత్తీస్గఢ్ వాడవైనా, ఆంధ్రప్రదేశ్ వాడవైనా, మనమందరం కూడా క్రీస్తు అనేటువంటి సార్వత్రిక సంఘములో సభ్యులమై ఉన్నాము, అవయవములై ఉన్నాము. శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి నరాలతో ఏ విధముగా అయితే కనెక్షన్ అంటుకట్టుబడి ఉంటుందో, ఈ నరాల్లో ఏం ప్రవహిస్తుంది, రక్తం ప్రవహిస్తుంది. సో ఈ రక్తం ద్వారా ఏ విధముగా అన్ని అవయవాలు ఒకటై ఉన్నాయో, క్రీస్తు అనేటువంటి సంఘములో ఉన్నటువంటి, శరీరములో ఉన్నటువంటి మనమందరము కూడా క్రీస్తు రక్తము చేత ఒకరికొకరము అంటుకట్టుబడి ఉన్నాము. కాబట్టి ఒక పక్క శరీరంలోని అవయవానికి దెబ్బ తగిలితే, గాయమైతే నువ్వు ప్రతిస్పందించాలి. నాకెందుకులేని మౌనంగా కూర్చుంటే కుదరదు. నాకెందుకే, మేం ప్రశాంతంగా ఉన్నావులే, నీ పక్క మందిరం మీద దెబ్బ తగిలితే నాకెందుకులే, మా చర్చి మీద కాదు కదా జరిగింది, వాళ్ళ చర్చి మీద కదా అన్ను మౌనంగా కూర్చోడానికి వీలు లేదు. నేను వెళ్ళి ఇక్కడ ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద తిరగబడమని చెప్పడం లేదు. నేను శ్రమ పడుతున్న వారితో పాలిభాగస్తులు అవ్వండి, వాళ్ళ శ్రమల్లో పాలిభాగస్తులు అవ్వండి, వాళ్ళ కష్టముల్లో పాలిభాగస్తులు అవ్వండి. అది మనం నేర్చుకోవాలి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ శరీరంలో ఒక అవయవం సంతోషిస్తుంటే ఆ అవయవంతో కలిసి మనము కూడా సంతోషించాలి. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది, ఉదాహరణకి ఒక డిసెంబర్ సీజన్ తీసుకుందాం. ఉదాహరణ డిసెంబర్ సీజన్ లాస్ట్ 2023లో ఒక పక్క శరీరము, నేను అప్పుడు జ్ఞాపకం చేశాను, ఇప్పుడు అవసరం లేదులేండి, ఒక పక్క శరీరము కనీసం తినడానికి తిండి కూడా లేక ఇళ్ళన్ని తగల పెట్టబడి, వాళ్ళు వీధులు పాలైపోయి, మందిరాలన్నీ తగల పెట్టబడిపోయి, రిలీఫ్ సెంటర్స్ లో నెలల తరబడి తలలు దాచుకుంటూ అక్కడ వాళ్ళకు దొరికినటువంటి కేవలం పొటాటో బంగాళదుంప అది ఒక్కటే తిని కడుపు నింపుకుంటూ ఉంటే, ఒకవైపు శరీరము ఆకలితో అలమటించిపోతుంటే, ఆ టైంలో చాలా ఫొటోస్ కూడా నేను రిలీజ్ చేశాను, వీడియోస్ రిలీజ్ చేశాను, చాలా మందికి నేను వాటిని షేర్ చేశాను. ఒకవైపు సంఘం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అని, మాడిపోయినటువంటి మెత్తుకుల్ని ఏరుకొని తిని కడుపు నింపుకుంటున్నారు. ఉదయం అడిగితే పొటాటో, మధ్యాహ్నం అడిగితే పొటాటో, రాత్రికి అడిగితే పొటాటో, ఎందుకంటే అది చీప్గా దొరుకుతుంది కాబట్టి. అదే పొటాటో ఈ రిలీఫ్ సెంటర్స్ లో ఉండేటువంటి వాళ్ళందరూ పొటాటో తిని బతికేశారు. మరొక వైపు సంఘం ఏం చేస్తా ఉంది, వాళ్ళకంటే మేము పెద్ద స్టార్ పెట్టాలని చెప్పి వాళ్ళు స్టార్ కోసం వాళ్ళు 5,000 ఖర్చు పెడితే వీళ్ళు 10,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ క్రిస్టమస్ డెకరేషన్ కోసం 1,00,000 రూపాయలు జస్ట్ అలా తగలేశారు. నేను అంటాను దీపావళి రోజులు ఏం చేస్తారు చెప్పండి, టపాకాయలు కొనుక్కొని వచ్చి కాలుస్తారు. కానీ మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ టపాకాయలు వాళ్ళు ఎలా కొంటున్నారు, దే ఆర్ పేయింగ్ మనీ. వాళ్ళు వెళ్ళి అక్కడ డబ్బులు చెల్లించి వీటిని తీసుకొని వచ్చి వీటిని కాలుస్తున్నారు. అంటే ఇండైరెక్ట్ గా ఆ డబ్బుల్ని కాల్ చేస్తున్నారు, వాళ్ళు ఆ డబ్బుల్ని కాల్ చేస్తా ఉన్నారు. వాళ్ళు మూర్ఖత్వం అయితే ఈరోజు ఇన్ ద నేమ్ ఆఫ్ క్రిస్మస్ మనం చేస్తున్నది ఏంటి? అదే మూర్ఖత్వం కదా. డెకరేషన్ల కోసం లక్షల లక్షల రూపాయలు తీసుకెళ్లి ఖర్చు పెట్టి వాటిని తీసుకొని వచ్చి ఎడగట్టేసి మరలా ఒక 10-15 రోజులు క్రిస్మస్ అయిపోయిన వెంటనే వాటన్ని ఓడబెరికేస్తా ఉన్నాం. డెకరేషన్ చేసుకోవడం తప్ప, మందిరాన్ని సుందరంగా అలంకరించుకోవడం తప్ప కాదు, కానీ హౌ మచ్ బడ్జెట్ యు ఆర్ స్పెండింగ్ ఫర్ దట్. సంఘంలో వచ్చినటువంటి కానుకలో నుంచి నువ్వు ఎంత భాగాన్ని పేదవాళ్ళ కొరకు, విధవరండ్ర కొరకు, బలహీనులైనటువంటి వారి కొరకు, అవసరతలో ఉన్న వారి కొరకు నువ్వు ఖర్చు పెడుతున్నావు, ఈ ఎంత భాగాన్ని నువ్వు పడగొట్టి కట్టుకోవడానికి నువ్వు ఉపయోగిస్తున్నావు, ఎంత భాగాన్ని నువ్వు డెకరేషన్ల కోసం మీరు స్పోర్ట్స్ కండక్ట్ చేసుకొని మీరే ప్రైజులు కొనుక్కొని మీరే తిని మీరే ఎంజాయ్ చేయండి. స్త్రీల క్రిస్మస్ అంటారు, ఆ రోజు మీరే బిర్యానీ వండుకొని తింటారు. యూత్ క్రిస్మస్ అంటారు, ఆ రోజు మీరే బిర్యానీ వండుకొని తింటారు. మెయిన్ క్రిస్మస్ అంటారు, ఆ రోజు మీరే బిర్యానీ వండుకొని తింటారు. And when you are taking care of the needy person, అవసరతలు ఉన్న వారిని ఎప్పుడు పట్టించుకుంటున్నాం? మనకి కొత్త బట్టలు కొనుక్కోవడం తెలుసు, వెళ్తుంటాం కొత్త బట్టలు కొనుక్కుంటుంటాం వస్తుంటాం, కొత్త బట్టలు కొనుక్కుంటూ వస్తుంటాం. కానీ ఆ కొత్త బట్టలు చీరిపోయేంత వరకు ఉంచి వాటిని మసిగొడ్లుగా వాడుకోవడం తెలుసు, కానీ నీ దగ్గర ఉన్నటువంటి మంచి బట్టలను అవసరతలో ఉన్న వారికి పంచి పెట్టడం చేత కాదు. ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత ఒకసారి మీరు బీరువాలు ఓపెన్ చేయండి. ఎన్ని బట్టలు మురిగిపోయి ఉంటాయో వాటిని కట్టరు, ఇంకొకరికి ఇవ్వరు, చూసుకొని తృప్తి పడుతుంటారు అంతే. వాటిని మీరు కట్టరు, బహుశా మీకు టైట్ అయిపోయిండొచ్చు, లేకపోతే ఒకసారి వేసుకున్నారు మోదిరిపోయిందో, వాట్ ఎవర్ ఇట్ మే బి, పోనీ అలా అని చెప్పి ఇంకొకరికి ఇస్తారా? వాళ్ళకి ఇవ్వరు. అవి ఆ బీరువాలు అలాగే ఉండి ఏ తుప్పో లేకపోతే ఎలుకలో కొట్టేస్తే అప్పుడు తీసి పక్కన పడేస్తారు. అప్పుడు తీసి ఎవరికైనా ఇచ్చేస్తే బాగుండేదేమో అప్పుడు ఆలోచన చేస్తారు. క్రీస్తునందు ప్రమేషన్ ఎవరు మీరట్లారా, ఈవెన్ పంచి పెట్టడంలో కూడా కృపావరం ఉంది. కృపావరంలో పంచి పెట్టడం కూడా, గివింగ్ షేరింగ్ ఆల్సో వన్ ఆఫ్ ద గిఫ్ట్ గివెన్ బై ద హోలీ స్పిరిట్. వాట్ ఎవర్ యూ హ్యావ్, రొట్టె ద్రాక్షారసం పంచి పెట్టడం ఒక్కటే కాదు, నీ దగ్గర ఏదైతే ఉన్నదో, ఏది ప్రస్తుతానికి నీ దగ్గర వినియోగంలో లేదో దాన్ని పంచి పెట్టడం నేర్చుకోవాలి మనం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. సో అందరి ప్రయోజన నిమిత్తము, సంఘములో వివాదములు లేకుండా నిమిత్తము, ఒకదానికొకటి ఏకముగా పరామర్శించుకునిలాగున, ఒకరికొకరు శ్రమపడిలాగున, ఏకముగా శ్రమపడిలాగున, ఒకరికొకరు ఏకముగా సంతోషించులాగున. ఎందుకు కృపావరాలు ఇవ్వబడ్డాయి? ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 12:3 చదివితే, 12 రోమిలకు రాసిన పత్రిక, ఎందుకంటే ఈ మూడు భాగాల్లో నుంచి కృపావరములు ఏమేమి ఉన్నాయని చెప్తున్నాను, బట్ ఏమేమి ఉన్నాయో అనేది నేను హైలైట్ చేయలేట్లా. బట్ ఎందుకు ఇవ్వబడ్డాయి కృపావరములు, అది ఇంపార్టెంట్, దాన్ని మాత్రం నేను హైలైట్ చేస్తా ఉన్నాను. 12:3 చూడండి, తను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కదానికి ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడటై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఎందుకు కృపావరాలను దేవుడు ఇచ్చాడంట? తను తాను హెచ్చించుకొనకుండులాగునా, తను తాను హెచ్చించుకొనకుండులాగునా. ఇక్కడ మరొక మాట ఉంది, అదేంటంటే స్వస్థ బుద్ధి గలవాడగుటకు, అంటే మంచి బుద్ధి, హెల్దీ ఆరోగ్యవంతమైనటువంటి స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి కలిగి ఉండునట్లుగా. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, కొంతమంది సంఘములో ఉంటారు, దేవుని ఆత్మచేత నింపబడి ఉంటారు, వారు కుళ్ళు బుద్ధి కలిగి ఉంటారు. క్షమించండి, అసలు వాళ్ళు అలాంటి కుళ్ళు బుద్ధి కలిగి ఉన్నారంటే, అనారోగ్యకరమైనటువంటి బుద్ధి కలిగి ఉన్నారంటే, ఇద్దరు విశ్వాసుల్ని ఎంతకాడికి విడగొట్టేటువంటి పనిలో ఉన్నారంటే, ఓకేనా, వాళ్ళ మధ్య వాళ్ళ మాటలు వచ్చి ఇక్కడ వీళ్ళ దగ్గర చెప్పి వీళ్ళ మాటలు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర చెప్పి విభజించేటువంటి వాళ్ళకా ఉన్నారంటే, నీవు స్వస్థ బుద్ధి కలగలేవు. అంటే కృపావరములు, పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చిన కృపావరములు నువ్వు కలిగి లేవు. నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడిన వాడవైతే నువ్వు ధురాత్మ చేత నింపబడినటువంటి వానివే. ఏ హృదయములతో దేవుని ఆత్మ ఉండదో, ఏ హృదయమైతే దేవుని ఆత్మ ఉండడో, ఏ హృదయం అయితే ఖాళీ చేసి శుభ్రంగా తుడిచిపెట్టి ఉంటుందో, ఆ హృదయంలోనికి, ఖాళీగా ఉన్నటువంటి హృదయంలోనికి ఒక దురాత్మ మరికొన్ని దురాత్మలను కూడా తీసుకొని వచ్చి అక్కడ నివాసం చేస్తాయట. నీ హృదయం కడగబడిగినటువంటి హృదయమే, శుభ్రం చేయబడినటువంటి హృదయమే అయితే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడా? పరిశుద్ధాత్మని నువ్వు ఆహ్వానించావా? పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తే దురాత్మ లోపలికి రావడానికి ప్రయత్నం చేయడు, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నీవు స్వస్థ బుద్ధి కలిగి ఉంటావు, మంచి బుద్ధి కలిగి ఉంటావు, కుళ్ళుబోతు బుద్ధిని కలిగి ఉండవు. ఒకళ్ళు బాగుపడుతుంటే చూసి ఓర్చుకోలేనటువంటి తత్వంతో ఉండవు. ఒకళ్ళు బాగుపడుతుంటే చూసి వారితో కలిసి సంతోషిస్తావు. ఒకళ్ళు ఎవరైనా ఒక పెద్ద భూమిని కొనుక్కున్నారా? దాన్ని కూర్చొని కుళ్ళుకుంటున్నావా? అరే చూడు వాళ్ళు, అమ్మో పెద్ద భూమి కొనిసి అమ్మో అమ్మో అయ్యో అనేసుకుంటున్నావా? అయితే నీది స్వస్థ బుద్ధి కాదు. ఇఫ్ యు గో అండ్ బీ హ్యాపీ విత్ దమ్, వాళ్ళతో కలిసి ఆ బ్రదర్ ప్రభు మన దీవించాడా, ఒక మీకు ఇది ఇచ్చాడా, సంతోషం, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, మీరు చిన్నగా ఎదగడం, మీరు చిన్నగా బలపడ్డం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి మంచి బుద్ధి, మంచి బుద్ధి. తర్వాత మరలా నేను ఇంకొక భాగాన్ని కూడా మీకు చూపించాను. ఏంటా భాగం? ఎక్కడ కృపావరుల గురించి రాయబడింది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 కూడా చూద్దాం. 4:11 అక్కడ ఆ భాగంలో కూడా చూద్దాం. ఎందుకు దేవుడు కృపావరములను సంఘమునకు ఇచ్చాడో, కృపావరములను పొందుకున్నటువంటి మనము సంఘములో ఏ విధముగా బిహేవ్ చేయాలో అనేటువంటి విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి 9వ వచనం చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:9 నుంచి, ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా. సరే 11వ వచనం చదువుతున్నాను. మనమందరము విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారగు వరకు ఆయన ఇలాగు నియమించెను, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను. ఇక్కడ ఇంకొన్ని లిస్ట్ ఇవ్వబడింది. ఏంటది? కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులను గాను, కొందరిని కాపర్లను గాను, కొందరిని ఉపదేశకులను గాను ఆయన నియమించుకున్నాడు. సో ఇవన్నీ కూడా కృపావరములు, ఆత్మవరములు. ఓకేనా? సో ఇక్కడ కొన్ని రీజన్స్ చెప్పాడు పౌలు. ఏంటి ఆ రీజన్స్? మొదటి విషయం మనం గమనిస్తే, మనమందరం అంటే సంఘములో ఉన్న విశ్వాసులం అందరము విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది. దట్ ఈస్ ద రీజన్. సంఘం ఉన్నటువంటి మనమందరము కూడా విశ్వాస విషయంలో ఏకత్వాన్ని కలిగి ఉండాలి. సంఘములో ఉన్న మనమందరము కూడా దేవుని కుమారుని గురించిన, క్రీస్తును గురించినటువంటి సరైన అవగాహన మనం కలిగి ఉండాలి. అందుకోసం పరిశుద్ధాత్మ దేవుడు సంఘక్షేమాభివృద్ధి కొరకు ఇదిగో ఈ కృపావరాలని పంచి ఇచ్చాడు. బట్ ఈరోజు ఈ ఆధునిక సంఘం ఎలా ఉంది? మీరు ఆదిమ సంఘం చూస్తే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం చివరి భాగంలో చెప్పాను, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి ఏక మనస్సు కలిగి ఏకాత్మతో వాళ్ళు ప్రభువుని ఆరాధన చేస్తున్నారు. దేర్ వి ఆర్ సీయింగ్ యూనిటీ ఇన్ ద ఎర్లీ చర్చ్. బట్ ఈరోజు ఆధునిక సంఘంలో ఈ యూనిటీ లేదు. 4-5 సంఘాల విషయం పక్కన పెట్టండి, ఒక్క సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల మధ్యలోనే ఐక్యత లేదు. ఒక్క సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల మధ్యనే ఐక్యత లేదు. ఒకరికొకరికి క్రీస్తును గురించినటువంటి సంపూర్ణ జ్ఞానము లేదు. క్రీస్తును ప్రతి ఒక్కరూ ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. క్రీస్తు ఏమయ్యున్నాడో అలా అర్థం చేసుకోవడం లేదు. ఎందుకు? కారణం ఏంటి? కారణం ఏంటంటే వీఆర్ నాట్ వాకింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మక సహాయము చేత మనం నడిపించబడడం లేదు సంఘంలో ఈరోజు. ఈరోజు కేవలము మనము మనకు నచ్చినట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం, మనకు నచ్చినట్లుగా మనం బిహేవ్ చేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరము ఎప్పుడైతే ఒకే ఆత్మ, ఏక ఆత్మ, ఒకే ఆత్మ చేత నడిపించబడతామో అప్పుడు అందరము కూడా ఏకముగా ఉంటాము. ఈరోజు మనం వివిధ రకాలైన ఆత్మల చేత, దురాత్మల చేత నడిపించబడుతున్నాము కాబట్టి మనము వివిధ రకాలుగా ఉన్నాము, మనలో ఐక్యత లేదు. అందుకోసమే మనందరం క్రీస్తును కూడా ఒక్కొక్క రీతిగా మనం అర్థం చేసుకున్నాం. కొందరు ఏమంటున్నారు క్రీస్తు గురించి, క్రీస్తు రాజులకు రాజు, ఆయన బిడ్డలం మనము, మనం రాజులని యాజక సమూహం, ఆయన మన రాజులుగా నియమించి ఉన్నాడు, మన దేవుడు సమృద్ధి కలిగి ఉన్నాడు, కాబట్టి మనం కూడా రాజు కుమారులముగా సమృద్ధి కలిగి ఉండడం ఆయన చిత్తము. సో కొంతమందికి ఆ వాక్య భాగం అలా అర్థమయ్యింది, అలా అర్థమైంది. కానీ యేసు ప్రభు చాలా స్పష్టంగా ఏం చెప్పాడు, నన్ను వెలివేసిన లోకం మిమ్మల్ని కూడా వెలివేస్తుంది, నన్ను తృణీకరించిన లోకం మిమ్మల్ని తృణీకరిస్తుంది, ఈ లోకంలో అపహాస్యం చేస్తుంది, ఈ లోకంలో నిందిస్తుంది, ఈ లోకం మిమ్మల్ని చంపుతుంది, ఈ లోకంలో అధికారులు ఎదుటికి తీసుకుని నిలబెడుతుంది, అవమానిస్తుంది. కానీ మౌనంగా మీరు అంగీకరించండి, సహించండి. ఈరోజు కొంతమందికి బైబిల్ గాని క్రీస్తు గాని మరొక విధంగా అర్థమయ్యాడు. అందుకోసమే ఎవరైనా సరే క్రైస్తవుల మీద, సంఘం మీద చెడుగా మాట్లాడితే వీళ్ళు కూడా వాళ్ళ దేవుల గురించి చెడుగా మాట్లాడడం, వాళ్ళు తొడగొడితే వీళ్ళు కూడా తొలగొట్టడం, వాళ్ళు మీసాలు మెలిస్తే మనం కూడా మనల్ని మీసాలు మెలయడం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, జ్ఞాపకం చేసుకోండి, ప్రభు మనల్ని పిలుచుకుని తిరగబడ్డానికి కాదు, సహించడానికి, ఓర్చుకోవడానికి, సహించడానికి, ఓర్చుకోవడానికి. యేసు ప్రభు మీద కేకరించి ఉమ్మేశారు, పిడిబుద్ధులు గుద్దారు, ఆయన సిలువ మరణానికి అప్పగించారు. ఇప్పుడు యూదులు అనుకున్నట్లుగా ఆయన సిలువలో చంపేశారు. ఇప్పుడు చెప్పండి, ఏసయ్య ఓడిపోయాడా? అక్కడ ప్రధాన యాజకులు గెలిచారా? సద్దుకయ్యలు గెలిచారా? పరిసయ్యులు, సద్దుకయ్యలు వాళ్ళు గెలిచారా? కానీ లిటరల్ గా చూడడానికి ఏమనిపిస్తుంది, వాళ్ళు గెలిచినట్టే అనిపిస్తుంది. వాళ్ళు అనుకున్నారు సిలువేయాలని, ఏం చేశారు, ఓకేనా? కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఏసయ్య తన్ను తాను అప్పగించుకొనకుండా ఎవ్వరు ఆయన దేహమును ముట్టలేరు, ఆయన ప్రాణమును తీయలేరు. ఆయన అడిగితే కావాలంటే తన సైన్య సమూహమును ఆయన ఆకాశం నుంచి తెప్పించగలడు తండ్రికి వేడుకొని, కానీ ఆ పని ఆయన చేయడం లేదు. ఆయన ఇష్టపూర్వకంగా మరణించాడు. ఇప్పుడు ఆయన ఓడిపోయినట్ట, ప్రస్తుతానికి చూడడానికి ఓడిపోయినట్టే కనబడుతున్నట్టు ఉన్నది, కానీ ఆయన మరణాన్ని చీరించి జయించి తిరిగి లేవడం వలన ఆయన విజయమును సాధించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, బహుశా నువ్వు సంఘంలో ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వు ఓడిపోయినట్లు కనబడుతుంది, కానీ వాస్తవానికి మౌనంగా ఉన్న నువ్వు ఓడిపోవు. మౌనంగా ఉన్న నీవు, సహనముతో ఉన్న నీవు, ఓర్పుతో ఉన్నటువంటి నీవు అంతిమంగా నువ్వే విజయాన్ని సాధిస్తావు. అరిచి గీ పెట్టినటువంటి వాడు ఇంట్లోకి వెళ్ళి మనస్సాక్షి గద్దిస్తూ బయటికి లోబడలేక చెప్పుకోలేక ఆ విధంగానే నలిగిపోతా ఉంటాడు. సో క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, అన్ని మనం చదివితే మనకు ఒకటే అర్థమవుతుంది, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘములో ఐక్యత ఉండు నిమిత్తము, ఎవరు నేనే గొప్ప అని హెచ్చించుకొనకుండు నిమిత్తము. ఇప్పుడు ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏం చూస్తున్నాం మనం, సంపూర్ణమైన విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగ వరకు అందుకొరకు కృపావరములు ఇవ్వబడ్డాయి. అంతేగాని నిన్ను గొప్ప చేసుకోవడం కోసం కాదు, నిన్ను హైలైట్ చేసుకోవడం కోసం కాదు, నేమిదిగో 9 కృపావరములను దైవజనుడని చెప్పుకొని నిమిత్తం అంతకంటే కానే కాదు. ఎందుకు నీకు కృపావరములు ఇవ్వబడ్డాయి, ఎందుకు ఆత్మవరములు ఇవ్వబడ్డాయంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణమైనటువంటి సమానమైనటువంటి సంపూర్ణతలోనికి వచ్చే నిమిత్తం. అంటే ఒక మాటలో చెప్పాలంటే నువ్వు కృపావరములు పొందుకున్న తర్వాత యు మస్ట్ బికమ్ లైక్ ఎ క్రైస్ట్. క్రీస్తు ఏ సంపూర్ణతలో అయితే ఉన్నాడో ఆ సంపూర్ణతలోనికి నీవు నేను కూడా వచ్చు నిమిత్తము. నువ్వు ఎన్ని కృపావరములను పొందుకుంటే అంత రెస్పాన్సిబిలిటీ నీ మీద ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నీకు రెండు మూడు కృపావరములుంటే నీ మీద అంత ఎక్కువ బాధ్యత ఉంది. సంపూర్ణ పురుషుల మరొక అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణమైన సంపూర్ణత కలవారము కొరకు ఆయన ఇలాగూ నియమించెను, పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును. ఓకేనా? ఈ కృపావరములు ఎందుకు ఇవ్వబడ్డాయి? మరొక కారణం, పరిచర్య ధర్మము ఏ విధమైనటువంటి ఆటంకము ఇబ్బంది లేకుండా చక్కగా జరుగు నిమిత్తము. ఫర్ ద గుడ్ అడ్మినిస్ట్రేషన్, ఫర్ ద బెటర్ అడ్మినిస్ట్రేషన్. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత వరకు ఈ విధమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ని నేను సంఘంలో చూడలా. మన మధ్య రీసెంట్ గా నేను కోహిమాకు వెళ్ళొచ్చాను, కోహిమా ఆవో బ్యాప్టిస్ట్ చర్చ్ కి. అసలు నిజంగా కోహిమా ఆవో బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానము అసలు నిజంగా నాకు కృపావరములు అన్ని అక్కడ కనిపించాయి. ఎవరెవరు ఏ ఏ కృపావరములను కలిగి ఉన్నారో సంఘము వారిని ఆ రీతిగా డివైడ్ చేసి వారికి ఆయా పనులను అప్పగించింది. ఎవరు అడ్మినిస్ట్రేషన్ లో వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ అప్పగించింది. వాళ్ళందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్స్. వాళ్ళందరిలో జిల్లా జడ్జీలు ఉన్నారు, జడ్జీలు ఉన్నారు, తర్వాత హైకోర్టు జడ్జీలు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఓకేనా, పెద్ద పెద్ద డిప్యూటీ కమిషనర్స్ ఉన్నారు. అంత చక్కగా హైలీ ఎడ్యుకేటెడ్స్. కానీ వాళ్ళందరూ కూడా సంఘములో వారికి ఏ పని చేయగలరో, వాళ్ళు ఏ అవయముగా ఉపయోగపడతారో వాళ్ళు ఆ విధముగా డివైడ్ అయ్యి ఎవరికి వాళ్ళు వారి యొక్క బాధ్యతలను అప్పగి పనిచేస్తా ఉన్నారు. కన్ను కన్ను పనిచేస్తా ఉంది, చెయ్యి చెయ్యి పనిచేస్తుంది. చెయ్యి కాలు పనులకు అడ్డెళ్ళడం లేదు, కాలు ముక్కు పనులకి అడ్డెళ్ళడం లేదు. ఎవరికి అప్పగించిన పనిని వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తున్నారు. సంఘము ఎంత క్రమశిక్షణ కలిగి ఉందో అసలు నిజంగా చెప్పాలంటే నాకు మైండ్ బ్లాక్ అయింది. నాకు 5:30 ఆరాధన అయితే, బుధవారం ఆరాధన సంఘం చెప్తున్నాను, 5:30 ఆరాధన అయితే మేము 5:15 వెళ్ళి కూర్చున్నాం. అంటే మేము స్పెషల్ గెస్ట్ కి వెళ్ళాం కదా, మమ్మల్ని ముందుగా ఇన్వైట్ చేశారు, మేము ముందుకు వెళ్ళి కూర్చున్నాం. కానీ మేము ముందుకు మేలే సమయానికి ఎవరు లేరు, సంఘంలో అంతా ఖాళీగా ఉంది. ఒక 4 ఉన్నారు. నేను అనుకున్నాను బహుశా మన సంఘాల్లో సంఘ పెద్దలు లేకపోతే ఎవరో 2-3 కుటుంబాలు వచ్చి అలా కూర్చున్నాయేమో, బుధవారం ఆరాధన అంటే ఇంక అంతే కదా అని అనుకున్నాను నేను. తర్వాత ఆరాధన స్టార్ట్ అయిన తర్వాత 5:30 లేచి పాటలు పాడదాం అన్నప్పుడు నేను అలా వెనక్కి తిరిగి చూస్తే సంఘమంతా నిండిపోయింది. బుధవారం ఆరాధనకి దగ్గర 200 సంఘానికి హాజరయ్యారు. వీళ్ళందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్స్. 5:30 ఆరాధన అంటే 5:25 వచ్చి సంఘంలో కూర్చున్నారు. కనీసం వాళ్ళు వచ్చి సంఘంలో కూర్చున్న సంగతి కూడా ముందు కూర్చున్న మాకు తెలియదు. ఎందుకంటే అంత పిండ్రాప్ సైలెన్స్ గా ఉన్నారు. అంత పిండప్ సైలెన్స్. ఎంత క్రమశిక్షణ, ఎంత డిసిప్లిన్, ఎంత క్రమశిక్షణ, ఎంత డిసిప్లిన్. నేను అడిగాను మీ సంఘం యొక్క దర్శనం ఏంటని అడిగాను, వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ యువర్ చర్చ్. వాళ్ళు చెప్పిన మాట ఏంటి తెలుసా, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలలో మా సంఘం తరపు నుంచి ఒక మిషనరీ ఉండాలి. దట్ ఈజ్ అవర్ గోల్, దట్ ఈజ్ అవర్ విజన్. ఈరోజు ఆ సంఘం తరపున 65 మిషనరీలుగా పనిచేస్తా ఉన్నారట. 65 నాగాలాండ్ లో ఉన్నటువంటి క్రిస్టియన్ చర్చెస్ అన్ని కూడా ఒక అసోసియేషన్ గా ఫామ్ అయ్యి, గమనించండి, ఆ నాగాలాండ్ లో ఉన్న చర్చెస్ అన్ని కూడా ఒక అసోసియేషన్ గా ఫామ్ అయ్యి, ఎందుకు ఈ మాట 2 చెప్పింది తెలుసా, అన్ని చర్చెస్ ఒక అసోసియేషన్ గా ఫామ్ అవడం మన ప్రాంతాల్లో సాధ్యమవుతుందా? ఇస్ దట్ పాసిబుల్? ఎవరికి వాళ్ళే, మీది మీదే, మాది మాదే. కానీ వీళ్ళందరూ కూడా ఒకటి ఫామ్ అయ్యి వీళ్ళు ఒక టార్గెట్ తీసుకున్నారు. ఏంటి అంటే ఈ 2025 లోపలికి 10,000 మిషనరీలను పంపించాలన్నట. వాళ్ళందరూ ఒక ఆత్మ చేత నడిపించబడుతున్నారు కాబట్టి ఒకే ఐక్యతను కలిగి ఉన్నారు. వాళ్ళు ఈ 2025 ఆ టార్గెట్ ని రీచ్ అయ్యారు. మొత్తం 10,000 మిషనరీస్ ని వాళ్ళు అనేకమైన ప్రాంతాలకు పంపించారంట. అందులో చైనా ఉంది, ఆఫ్రికా ఉంది, సెనెగల్ ఉంది. రష్యా ఉంది, రొమానియా ఉంది, వాళ్ళు మంచి మంచి అంటే ఎక్కడ వాళ్ళకి ఇన ఫ్రీడమ్ ఉంది అనే ప్రాంతాలను వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలా, అమెరికా, సౌత్ కొరియా ఇలాంటివి కాదు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంది. ఇంకొక విషయం చెప్పమంటారు ఫైనల్ గా, వీళ్ళు మిషనరీలుగా పంపించాలనుకున్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా బైబుల్ కాలేజీ నుంచి సెలెక్ట్ చేసుకోలేదట, థియలాజికల్ స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసుకోలేదట. థియలాజికల్ స్టూడెంట్స్ కి చెప్పారంట, యూ కమ్ అండ్ డూ ద వర్క్ ఇన్ ద చర్చ్, మీరు సంఘంలో పనిచేయండి, ఇక్కడ నుంచి తయారు చేసి మీరు పంపించండి. థియాలజీ చేసిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని తయారు చేస్తా ఉన్నారు. సంఘం తరపు నుంచి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్లని, డాక్టర్లని, ఇంజనీర్లని తయారు చేసి ఐఏఎస్ ఆఫీసర్ల మధ్యలోనికి ఐఏఎస్ ఆఫీసర్లను మిషనరీలుగా పంపిస్తున్నారు, ఐపీఎస్ ఆఫీసర్ల మధ్యలోకి ఐపీఎస్ ఆఫీసర్ల మధ్యలో మిషనరీలుగా పంపిస్తున్నారు. ఇప్పుడు నేను ఒక థియాలజీను, నేను వచ్చి ఒక ఐఏఎస్ కి సువార్త చెప్పడం నాకు కష్టం, కానీ ఒక ఐఏఎస్ ఇంకొక ఐఏఎస్ కి సువార్త చెప్పడం ఈజీ. సో ఈ రీతిగా ఆ సంఘము పనిచేస్తా ఉంది. ఎందుకో తెలుసా, వాళ్ళందరూ కూడా ఒకే ఆత్మ చేత నింపబడ్డారు కాబట్టి, ఒకే ఆత్మ చేత నింపబడ్డారు కాబట్టి, ఒకే ఆత్మ చేత నడిపించబడుతున్నారు కాబట్టి ఆ ఐక్యత సంఘంలో మనం చూస్తున్నాం. ఇందుకు కృపావరములు ఇవ్వబడింది, ఇందుకు ఆత్మవరములు ఇవ్వబడింది. ఎవరికి వాళ్ళు నేనే గొప్ప అని చెప్పుకోవడానికి కాదు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే ఒక స్వస్థత కార్యం జరిగిందా, అది నీ గొప్పతనం కాదు, నీకు ఆ కృపావరం ఇచ్చినటువంటి వాని గొప్పతనం. నువ్వు పండు కాశావంటే, నువ్వు పండు కాశావు అని అంటే అది ఆ చెట్టు గొప్పతనం కాదు, తోటమాలి గొప్పతనం. తోటమాలి సమయానికి ఎరివేయబట్టి, తోటమాలి సమయానికి పాది చేసి, సమయానికి ప్రతిరోజు నీళ్లు పోయిబట్టి, తోటమాలి దానికి కావలసిన వనరులన్నీ, ప్రొటెక్షన్ అన్ని, ఇతర జంతువులు తినకుండా ప్రొటెక్షన్ అన్ని కల్పించడం బట్టి అది ఎదిగి ఫలించగలిగింది. నేను ఇప్పుడు తోటమాలి పని చేస్తా ఉన్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నాకు తప్పగించిన పని అదే, పొలం భూమిని దున్నుకోవడం, పొలం పని చేస్తా ఉన్నాం, భూమిని దున్నుకోవడం, పొలం పని చేస్తా ఉన్నాం. గాడ్ ఈస్ టీచింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. దేవుడు ఆ విషయాల్లో మాకు చాలా నేర్పిస్తున్నాడు. మొదట్లో చాలా బాధపడ్డాను, ఏంటి ప్రభువా, అక్కడ ఉన్నంత కాలం నేను ఒక పెద్ద స్పీకర్ గా ఉన్నాను, అక్కడికి ఇక్కడికి మీటింగ్స్కి వెళ్ళేవాడిని, ఫుల్ బిజీగా ఉన్న టీవీలో స్పీకింగ్, టీవీలో ప్రసంగికుడుగా ఉండేవాడిని, పుస్తకాలు రాస్తా ఉండేవాడిని, ప్రతి ఆదివారం ఖాళీగా ఉండకుండా ఏదో ఒక చర్చికి స్పీకర్ వెళ్తుండేవాడిని, చిల్డ్రన్స్ మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీ, అసలు ఈ మే నెల జూన్ నెల అయితే అసలు ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండను, అంత బిజీ బిజీగా నన్ను తీసుకొచ్చాను. తీసుకొచ్చి ఇక్కడ పొలంలో పడేసావేంటి ప్రభా, పొలం దున్నుకుంటున్నాను ఏంటి ప్రభా, అసలు ఇది మనకు అలవాటు కాని పని, మనకు చేత కాని పని, ఇది తెలియని పని, పొలం దున్నుకోవడం, చెట్లు వేసుకోవడం, కాయలు వస్తే కాయలు అమ్ముకోవడం. బట్ లేటర్ ఐ అండర్స్టూడ్, దేవుడు ముందుగా నాకు ఎందుకు ఈ పని అప్పగించాడు. ఐఎమ్ లెర్నింగ్ మెనీ థింగ్స్, ఒక్కొక్కటి చాలా విషయాలు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన మీకు, ఎందుకు అసలు ఈ ఎగ్జాంపుల్ నేను చెప్పాల్సి వచ్చిందంటే, ఇప్పుడు మా పక్కన వాళ్ళు కీరా తోటేశారు, నేను కూడా కీరా తోటేశా, నేను కూడా కీరా తోటేశా. వాళ్ళది ఒక ఒక కాపుకి వాళ్ళ వాళ్ళ చెట్లన్నీ ఎండిపోయినాయి, వాళ్ళు కాపు రావట్లేదు. ఇప్పటికి నేను దాదాపు 5 సార్లు పంటను కోసాను, ఇంకా వస్తా ఉంది. దీని కారణం ఏంటో తెలుసా, నేను దానికి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ ఇచ్చాను, నేను దానికి రెగ్యులర్ గా వాటర్ పోసాను, ప్రతిరోజు నేను దానికి వాటర్ పోసాను, ప్రతిరోజు నేను దానికి ప్రొటెక్షన్ ఇచ్చాను, జాగ్రత్త చేశాను. సో కాబట్టి ఇప్పుడు ఆ తోట చక్కగా ఫలిస్తుంది. క్రీస్తునందు ప్రియమైనవారా, సంఘములో ఉన్నటువంటి సంఘం అంటే ఇక్కడ కేవలం నేను నీ లోకల్ చర్చ్ గురించి మాట్లాడడం లేదు, యూనివర్సల్ చర్చ్ గురించి మాట్లాడుతున్నా నేను, సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతున్నాను నేను. సార్వత్రిక సంఘములో మనమందరం కూడా భాగస్థులమై ఉన్నాం. మనమందరం కూడా ఏకాత్మ చేత నడిపించబడితే ఆయన మనకిచ్చినటువంటి కృపావరములను మన క్షేమం కొరకు కాక, మన ప్రయోజనం నిమిత్తము కాక, మన గొప్పల నిమిత్తము కాక, సంఘక్షేమాభివృద్ధి కొరకు ఉపయోగిస్తే, దేవుడు నీకే కృపావరం ఇచ్చాడో నువ్వు ఐడెంటిఫై చేయి. నీకే కృపావరం ఇచ్చాడో నాకు తెలియదు, నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా సంఘక్షేమాభివృద్ధి కొరకు నువ్వు నాకే కృపావరం ఇచ్చావు, ఐడెంటిఫై చేయి. దేవునికి ఇచ్చిన ఆ కృపావరాన్ని సంఘక్షేమాభివృద్ధి కొరకు నువ్వు ఉపయోగించు, సంఘక్షేమాభివృద్ధి కొరకు ఉపయోగించు. నేను ముగిస్తున్నాను. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడిలారా, హృదయకాల సమయంలో విత్తబడిన మాటలు మనందరి హృదయాల్లో ఫలించాలని నేను కోరుకుంటూ ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తిరిగి సమయాన్ని
నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తూ ఉన్నాను.